ఇచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం ప్రభువా. మాకిచ్చిన మరొక దినమును బట్టి, ఉదయ కాలమును బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నా. కొద్ది సమయం నీ మాటలు మేము ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, అందులోని సత్యములను మేము గ్రహించినట్లు మాకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేస్తున్నాం. రెండు అధ్యాయాలు మనం ముగించుకున్నాం. ప్రస్తుతానికి మూడో అధ్యాయంలోనికి మనం వచ్చి ఉన్నాం. మనం ముందుగా చేసుకున్నటువంటి విభజన ప్రకారము ఒకటో అధ్యాయము 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 10వ వచనం వరకు మొదటి భాగంగా రక్షణ యొక్క ఆధిక్యతలు బాధ్యతలు, 2వ భాగంగా 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 3వ అధ్యాయం 7వ వచనం వరకు క్రైస్తవ విధేయత దేవుని ఘనత. ప్రస్తుతానికి మనం ఈ భాగంలో ఉన్నాం. ఈ భాగంలో మరలా మనం ఒక 2 భాగాలుగా విభజించుకున్నాం. 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 2వ అధ్యాయం 25వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో క్రైస్తవ విధేయత యొక్క విధి అనే అంశాన్ని మనం చూశాం. ఇప్పుడు 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో భర్తలు భార్యలు వారి యొక్క విధులు, భర్తలు భార్యలు వారి యొక్క విధులు, ఈ అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు నేను ఒక చిన్న ప్యాసేజ్ ని మీ ముందు చదవాలని ఇష్టపడుతున్నాను. లైఫ్ ఫేస్ స్టడీ బైబుల్ స్టడీ వారు కుటుంబ సంబంధాల గురించి ఒక చిన్న వ్యాఖ్యానం రాయడం జరిగింది. ఆ వ్యాఖ్యానాన్ని ముందుగా నేను మీ ముందు చదివి ఆ తర్వాత మనము వచనాల్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబ సంబంధాలు ప్రత్యేకంగా ఈ 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు భార్యలు భర్తలు వారి యొక్క విధుల గురించి వ్రాయబడ్డాన్ని మనం చూస్తున్నాం. భార్య భర్త వీరిద్దరూ కలిసినప్పుడు అది ఒక కుటుంబం అయ్యింది. దేవుడు కుటుంబాన్ని మానవ సమాజానికి ప్రాథమిక వ్యవస్థగా నియమించాడు. మనకందరూ తెలిసిన విషయమే, దేవుడు మొట్టమొదటగా తల్లిని బిడ్డను తయారు చేయలేదు. ఈ లోకంలో సహజంగా అన్ని బంధాల్లో ఏ బంధం గొప్పది అంటే తల్లి బిడ్డ బంధం గొప్పది అని అంటారు. అన్నదమ్ముల బంధం, సహోదరుల బంధం, భార్యాభర్తల బంధం, వీటన్నిటికంటే అత్యంత విలువైనది ప్రాముఖ్యమైనటువంటిది తల్లి బిడ్డ సంబంధం అని అంటారు. కానీ వాస్తవానికి దేవుడు తల్లి బిడ్డ అనేటువంటి ఈ వ్యవస్థను ముందుగా నిర్ణయించలేదు. కానీ భార్య మరియు భర్త వీరిద్దరూ ఒక కుటుంబముగా ఏర్పాటు చేయబడ్డం, దీన్ని దేవుడు మానవ సమాజానికి ఒక ప్రాథమిక వ్యవస్థగా నియమించాడు. వివాహం ద్వారా, రక్త సంబంధం ద్వారా లేక దత్తత ద్వారా ఒకరికొకరు చెందిన వ్యక్తులతో కూడిందే కుటుంబం. అప్పటి వరకు వాళ్ళిద్దరూ ఎవరెవరో, కానీ ఈ వివాహ బంధం ద్వారా ఆ తర్వాత వారి రక్తాన్ని పంచుకొని బిడ్డలు జన్మించడం ద్వారా, రక్త సంబంధం ద్వారా, ఒకవేళ అలా కాకపోతే ఎవరినైనా బయట నుంచి తెచ్చుకొని దత్తత తీసుకోవడం ద్వారా ఇలా ఒకరికొకరు చెందినటువంటి వ్యక్తులు, అప్పటి వరకు ఒకరికొకరు సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఇప్పుడు ఒకరికొకరు చెందిన వ్యక్తులుగా ఆ కూడిందే అదే కుటుంబము. వివాహం అనేది ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని జీవితకాలపు నిబంధన నిబద్ధతతో కలిసి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి, అద్భుతమైన స్టేట్మెంట్స్, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క అద్భుతమైన స్టేట్మెంట్. వివాహం అనేటువంటిది ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి, జీవితకాలపు నిబంధన నిబద్ధతతో కలిపి ఉంచుతుంది. ఆ రోజు వివాహం జరిగేటువంటి రోజున భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంఘం ఎదుట, సమాజం ఎదుట, బంధువుల ఎదుట వాగ్దానాలు చేశారు కదా. ఈ వాగ్దానాలు, ఈ నిబంధన ఎప్పటి వరకు? జీవితకాలకు. అది కూడా ఉండాలి. కానీ ఈరోజు జీవితకాలం ఉండట్లేదు. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసినా నిబద్ధత లేనే లేదు. ఈరోజు ఇలాంటి కుటుంబ వ్యవస్థలే మనం చూస్తున్నాం. కానీ దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఉద్దేశం వేరు. ఈరోజు కుటుంబ వ్యవస్థను మనం ఉపయోగించుకుంటున్నటువంటి విధానం వేరు. సెల్ ఫోన్ తయారు చేసినటువంటి ఉద్దేశం వేరు. ఈరోజు సెల్ ఫోన్ ని మనం ఉపయోగించే ఉద్దేశం వేరు. ప్రతి విషయంలో కూడా ఈరోజు మనం ఆ ఉద్దేశాన్ని విడిచిపెట్టేసి, ఆ ఉద్దేశాన్ని మరిచి మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఉదాహరణకి నక్సలిజాన్నే తీసుకోండి. నక్సలిజం ప్రారంభించినప్పుడు వారి ఉద్దేశాలు, వారి విలువలు వేరు. కానీ ఈరోజు ఉద్దేశాలు, విలువలు పూర్తిగా భిన్నమైపోయాయి. అది దేనికైనా సరే వర్తిస్తుంది, దేనికైనా సరే వర్తిస్తుంది. ఈవెన్ మన సంఘానికి కూడా, సంఘం ప్రారంభించబడిన ఉద్దేశం వేరు, కానీ ఈరోజు కొనసాగుతున్నటువంటి తీరు వేరు. వివాహ వ్యవస్థలో కూడా అదే రీతిగా మనం వాగ్దానాలు చేశాం, కానీ ఆ వాగ్దానాల్ని ఈరోజు మనం ఒక నిబద్ధతతో పాటించలేకపోతున్నాం. జీవితకాలం దాన్ని మనం కొనసాగించలేకపోతున్నాం. జ్ఞాపకం చేసుకోండి, వివాహం అనేటువంటిది క్రీస్తుకి ఆయన సంఘానికి మధ్య ఉన్న బంధాన్ని వెల్లడి చేసే దేవుని విశిష్ట వరం. పురుషునికి స్త్రీకి మధ్య సన్నిహిత సాంగత్యాన్ని ఏర్పరచటానికి, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి, పురుషునికి స్త్రీకి మధ్య సన్నిహిత సాంగత్యాన్ని ఏర్పరచటానికి వాక్య ప్రామాణికాల చొప్పున లైంగికేచ్ఛలను సంతృప్తిపరచుకోవడానికి, మానవ జాతి పునరుత్పత్తికి సాధనంగా ఉండటానికి దేవుడు వివాహ చట్టాన్ని ఏర్పాటు చేశాడు. పురుషునికి స్త్రీకి మధ్యలో ఒక సాన్నిహిత సాంగత్యం ఏర్పడాలి. ఈ సాన్నిహిత సాంగత్యం ఏర్పడాలంటే వారిద్దరి మధ్యలో లైంగికేతలకు సంబంధించినటువంటి సంతృప్తి పరుచుకోవడం అనేటువంటిది, అది వాక్య ప్రామాణికాల ప్రకారం జరగాలి. ఈరోజు సెక్స్ అంటేనే సిన్ అన్నట్లుగా భావిస్తున్నాం. సెక్స్ అంటేనే సిన్ అన్నట్లుగా భావిస్తున్నాం. నో, జ్ఞాపకం చేసుకోండి, సెక్స్ అనేటువంటిది దేవుడు నియమించినటువంటి నిబంధనల ప్రకారము జరిగినంత కాలం దట్ ఈస్ నాట్ ఎ సిన్. కానీ దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనల్ని దాటి, ఆ పరిధిని దాటి వెలుపలికి వెళ్ళినప్పుడు దెన్ దట్ బికేమ్ ఎ సిన్. వెన్ ఇట్ కమ్స్ టు వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తల మధ్యలో సెక్స్ ఈజ్ నాట్ ఎ సిన్. కానీ ఎప్పుడైతే ఇది బయటకు వెళ్తుందో అప్పుడది పాపముగా పరిగణించబడుతుంది. ఈరోజు భార్యాభర్తల మధ్యలో ఎడబాటుకి గల కారణం మీకు తెలుసా? వాళ్ళిద్దరి మధ్యలో లైంగికత్వాన్ని గురించి స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోవడం కూడా, వాళ్ళిద్దరి మధ్యలో దాని గురించినటువంటి సంబంధం సరైన విధముగా లేకపోవడం వలన కూడా, దాని గురించినటువంటి సరైన అవగాహన లేకపోవడం వలన కూడా, అదేంటి సార్ దాని పెద్ద ఇష్యూ, బట్ యు డోంట్ నో అది దేవుడు ఏర్పాటు చేసిన చట్టం వాళ్ళిద్దరి మధ్యలో, వాళ్ళిద్దరి మధ్యలో ఒక సాన్నిహిత్యాన్ని తీసుకుని రావడానికి. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరూ కలిసి మానవ జాతి పునరుద్ధరణకి ఉపయోగపడటానికి అది దేవుడు చేసినటువంటి చట్టం. ఇట్ ఈస్ గాడ్ హూ డిజైన్డ్ దట్ సెక్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. దట్ షుడ్ బి ప్యూర్, దట్ షుడ్ బి హోలీ. కానీ ఈరోజు దాన్ని ఆ పదమే భూత పదంగా చూసేటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం. మీకు తెలుసా, అనేకమైన కుటుంబాలు చిన్న భిన్నమైపోవడానికి, విడిపోవడానికి గల కారణం వాళ్ళిద్దరి మధ్యలో ఈ విషయంలో సరైనటువంటి అవగాహన, ఈ విషయంలో సరైనటువంటి మాటలు జరగకపోవడమే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. భార్య భర్త వారి తమ తమ విధులను వారు చక్కగా నిర్వర్తించినప్పుడు, అంటే భార్య తన భర్త పట్ల ఏ విధులను ఆమె నిర్వర్తించాలో, భర్త తన భార్య పట్ల ఏ విధులను నిర్వర్తించాలో, ఈ విధులు అనేటువంటి విషయాల్లో ఈవెన్ సెక్స్ ఆల్సో ఇంక్లూడ్స్. వారు ఆ విధులను నిర్వర్తించకపోవడం వలన ఈరోజు అనేకమైన కుటుంబాలు చిన్నాభిన్నమైపోతా ఉన్నాయి. కేవలము సెక్స్ అనేటువంటి దాన్ని మానవ జాతి పునరుత్పత్తికి సాధనంగా ఉండడానికి మాత్రమే మనం వాడుకుంటున్నాం, కానీ అది మనస్సులను, మనుషులను అర్థం చేసుకోవడానికి, ఇంకా దగ్గర అవడానికి అది ఎంత ఉపయోగపడుతుందో ఈరోజు మనం అర్థం చేసుకోలేకపోయాం. జ్ఞాపకం చేసుకోండి, భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని స్వరూపంలో సృజించబడినారు కాబట్టి వారిద్దరూ దేవుని ఎదుట సమాన విలువ కలిగి ఉన్నారు. ఇద్దరూ దేవుని పోలికలు చేయబడ్డారు కాబట్టి దేవుని ఎదుట వాళ్ళు సమాన విలువను కలిగి ఉన్నారు. కానీ మనమే పురుషుడు గొప్ప, స్త్రీ తక్కువ అనేటువంటి మనం అసమానతను తీసుకొని రావడం జరిగింది. దేవుడు తన ప్రజలతో కలిగి ఉన్న సంబంధానికి వివాహ సంబంధం ఒక నమూనా లాంటిది. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా భర్త తన భార్యను ప్రేమించాలి. తన కుటుంబాన్ని సమకూర్చి సంరక్షించి నడిపించే బాధ్యతను దేవుడు అతనికిచ్చాడు. సంఘం క్రీస్తు నాయకత్వానికి ఇష్టపూర్వకంగా లోబడినట్లే భార్య తన భర్త సేవక నాయకత్వానికి తనను తాను కృపాసహితంగా లోపరుచుకోవాలి. తన భర్త వలనే దేవుని స్వరూపంలో చేయబడి ఆ విధంగా అతనితో సమాన వారసురాలై ఆమెకు తన భర్తను గౌరవించి కుటుంబాన్ని నిర్వహించడంలో, తర్వాత తరాన్ని పెంచి పోషించడంలో అతనికి సహకారిగా పరిచర్య చేసే బాధ్యతను దేవుడు ఆమెకిచ్చాడు. ఎవరి బాధ్యతలను దేవుడు వారికి ఇచ్చాడండి? భార్యకు తన బాధ్యతల్ని దేవుడు తనకిచ్చాడు, భర్తకు తన బాధ్యతల్ని దేవుడు తనకిచ్చాడు. బాధ్యతలతో పాటు వారికి ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. ఎవరెవరు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. వాస్తవానికి ఈరోజు ఆ చట్టం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళగలిగితే ఆ కుటుంబాలు అద్భుత రీతిగా కట్టబడతాయి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబాలు చిన్న అంటే నిజంగా మనం ఏం ఆలోచన చేస్తామంటే భార్యాభర్తలు ఇద్దరు విడిపోయి లేకపోతే విడాకుల వరకు వెళ్ళి కొట్టుకొని ఒక అమ్మింట్లో ఒక నానింట్లో అని అనుకుంటున్నాం. కానీ మీకు తెలుసా, భార్యాభర్తలు ఒకే ఇంటిలో ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబం చిన్న భిన్నమైపోయి ఉంటుంది. ఒకే ఇంటిలో ఉంటారు కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు. వాళ్ళకి మధ్యలో పిల్లలు మీడియేటర్స్ గా ఉంటారు, పని మనుషులు మీడియేటర్స్ గా ఉంటారు. అది కూడా చిన్న భిన్నం అయిపోయిన కుటుంబమే, కానీ బయటికి మాత్రం అది కలుసున్న కుటుంబంలా కనబడుతుంది. ఇంకొన్నిసార్లు మనం చూస్తుంటాం భార్యాభర్త ఇద్దరు వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూసేటువంటి వాళ్ళందరూ కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇదేనేమో అని అనుకుంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటే ఇదేనేమో అనుకుంటారు, కానీ వాస్తవానికి వాళ్ళిద్దరు మధ్యలో వాళ్ళకు మాత్రమే తెలుసు వి ఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. పైకి సమాజానికి మాత్రం వాళ్ళు చాలా అందంగా కనపడతారు, హైట్, తలకు, ఉద్యోగాలు, చదువులు, వారి సంపాదన. మనకు తెలిసిన విషయమే కదా, లోకం ఎప్పుడు కూడా బాహ్య స్వరూపాన్ని చూస్తుందని. కేవలం బాహ్య రూపం నుంచి మాత్రమే చూస్తుంది. అందుకోసమే వీళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచర్ అదన అనుకుంటారు. కానీ వాళ్ళిద్దరు యొక్క హృదయాలు ఎంతో దూరం ఎట్టి వివాహమైన 10 సంవత్సరాలకు కూడా, వివాహమైన 15-20 సంవత్సరాలకు కూడా, అయ్యో 20 సంవత్సరాలు పక్కన పెట్టండి, వివాహమై 40 సంవత్సరాలు అయిపోయినా, వాళ్ళిద్దరు వృద్ధులు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళిద్దరు మనస్సులు 2 కత్తులు ఒకరు వరలో ఉండలేవు అన్నట్లుగా ఉంటారు. కానీ పైకి ఏం కలిసే ఉన్నారా? కలిసే ఉన్నారు. కొన్ని మాట్లాడుకుంటున్నారు, కానీ ఎప్పుడో తీసినటువంటి సంతృప్తి. ఇలా కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం.
నాకు కొంచెం వాయిస్ బ్రేక్ ఉంటుంది, వాయిస్ బ్రేక్ ఉంటుంది, కొంచెం చూసుకో.
ఓకే బ్రదర్, ఓకే, వేరే నెట్ కనెక్షన్ చేంజ్ అవుతున్నాను. ఓకే, సో క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుడు లారా, వారిద్దరు కూడా దేవుని స్వరూపంలో చేయబడ్డారు. దేవుని స్వరూపాన్ని ఈ లోకానికి చూపించటానికి వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు కల్పబడ్డారు. అంత మాత్రమే కాదు, పిల్లలు గర్భంలో పడిన క్షణం నుండి ప్రభు ఇచ్చే ఆశీర్వాదంగా స్వాస్థ్యంగా ఉంటారు. కుటుంబం విషయంలో దేవుని క్రమాన్ని తమ పిల్లలకు చూపించే బాధ్యత కూడా తల్లిదండ్రులదే. కుటుంబ విషయంలో దేవుని క్రమాన్ని తమ పిల్లలకు చూపించే బాధ్యత తల్లిదండ్రులదే. అంటే తండ్రి తన కుమారుడు వీడు బాగా చదువుకోవాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, కాబట్టి వీడిని ఒక మంచి ఇన్స్టిట్యూషన్ లో చేర్చి అవసరమైతే దాని కొరకు 1,00,000 రూపాయలైనా ఖర్చు పెడతానని చెప్పి వాళ్ళని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లో ఏర్పిస్తూ వాళ్ళకి మంచి చదువును అందిస్తున్నారు. దట్ ఈస్ వండర్ఫుల్, అప్రిషియేటబుల్. వాళ్ళకు లేకపోయినా కష్టపడి అప్పు చేసైనా వారి బిడ్డలకి మంచి చదువుని అందిస్తున్నారు. ఎస్, కానీ ఒక విషయం తండ్రులు మరిచిపోతున్నారు, అదేంటంటే ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక కుమారునిగా, ఒక భర్తగా తాను పోషించేటువంటి ఈ పాత్రలు రేపు తన కుమారుడు ఎదుగుతున్నప్పుడు వాడు తనను చూసే ఇక్కడే నేర్చుకోనవలసి ఉన్నది అని అర్థం చేసుకోలేకపోతున్నాం. మీ పిల్లలు మంచిగా చదువుకోవాలని, వాళ్ళు గొప్ప వ్యక్తులు అవ్వాలని వాళ్ళని హాస్టల్లో పెట్టించి 1,00,000 పెట్టి చదివిస్తున్నారు. తల్లులారా, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రేపు మీ కుమార్తె మీకు ఒక మంచి కూతురుగా ఉండాలంటే, రేపు మీ కుమార్తె తన భర్తకు ఒక మంచి భార్యగా ఉండాలంటే, రేపు మీ కుమార్తె తన బిడ్డలకు ఒక మంచి తల్లిగా ఉండాలి అంటే ఆమె ఏమాత్రం వెల చెల్లించకుండా ఇంట్లోనే చూసి నేర్చుకుంటుంది అని, ఇంట్లోనే చూసి నేర్చుకుంటుందని, నువ్వు నీ భర్తకు లోబడేటువంటి విధానాన్ని చూసి ఆమె కూడా రేపు తన భర్తకు ఆ విధముగా లోబడాలని నేర్చుకుంటుందని. నీ బిడ్డ ఒక మంచి ప్రయోజకురాలు అవ్వాలని కోరుకుంటున్నావే కానీ నీ బిడ్డ ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి కుమార్తెగా ఉండాలని ఏ తండ్రి కూడా, ఏ తల్లి కూడా ఆలోచించడం లేదు. ఈ కుటుంబ వ్యవస్థను ఏదో మీ అమ్మ నాయన తీసుకొచ్చి కలిపేశారు కాబట్టి పెళ్లి అయిపోయింది. దేవుడు ఈ మ్యారేజ్ ని ఏర్పాటు చేశాడు. మన పిల్లలకి మనమే కంటికి కనపడనటువంటి బోధకులము ఈ విషయాన్ని మర్చిపోతా ఉన్నాం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబ సంబంధాల గురించి ముందుగా మనం కొన్ని మాటలు విన్నాం. ఇప్పుడు మనం లేఖన భాగంలోకి వెళ్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:1-7 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో భార్య మరియు భర్త వారి యొక్క విధులు, ప్రత్యేకంగా 1-6 వరకు స్త్రీలతో మాట్లాడాడు పేతురు. 7 పురుషుని గురించి మాట్లాడాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ పేతురు ఏమైనా పక్షపాతం చేశాడా? భార్యలకేమో 6 కేటాయించి, భర్తకేమో కేవలం 1 కేటాయించాడు. అంటే మాకేమో ఎక్కువ చెప్పాలని, పురుషుడికేమో తక్కువ చెప్పాలని అనేది ఏమైనా పక్షపాతమా? అలా కానే కాదు. ఎందుకంటే తర్వాత మనం ధ్యానం చేసేటప్పుడు ఆ విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. సో ప్రత్యేకంగా ఇప్పుడు స్త్రీలకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞల్ని మనం చూద్దాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపరుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భార్యల గురించి మాట్లాడక మునుపు ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ప్రత్యేకంగా ఈ గ్రూప్ లో యవనస్తుల ఎవరైనా ఉంటే వారికి ఉపయోగపడుతుందేమో. దేవుడు ముందుగా ఏం చెప్పాడంటే, చాలా సందర్భాల్లో ఒక విశ్వాసిని మాత్రం వివాహం చేసుకోవాలి, ఒక విశ్వాసి అవిశ్వాసిని వివాహం చేసుకోవద్దు అని అన్నాడు, ఆజ్ఞాపించాడు. ఈరోజు చాలా మంది విశ్వాసులు అవిశ్వాసులను వివాహం చేసుకుంటూ అదేమన్నంటే ప్రేమ అని చెప్తూ, అదేమన్నంటే నేను మార్చుకోగలను, నా వల్లనవుతుంది, నేను చెప్పిందే వింటాడు అని మూర్ఖత్వంతో తొందరపాటుతో సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి, స్నేహితుల యొక్క ప్రోత్సాహాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి, తల్లిదండ్రుల్ని పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు అన్యులైనటువంటి వారిని వివాహం చేసుకుని ఈరోజు వాళ్ళు ఎంతగానో వెల చెల్లిస్తా ఉన్నారు. సో అందుకోసమే ఇంకా వివాహం కానటువంటి యవన బిడ్డలారా, మీరు ఒక విశ్వాసిని వివాహం చేసుకోవడానికి ప్రాధాన్యతనివ్వండి, దాని కొరకు ప్రార్థన చేయండి, తప్పేమీ లేదు. అది కేవలం లవ్ మ్యారేజెస్ కే కాదు, ఈవెన్ అరేంజెస్ మ్యారేజెస్ లో కూడా తల్లిదండ్రులు వాళ్ళకి మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయా, అబ్బాయికి మంచి ఉద్యోగం ఉందా, ఇవి మాత్రం చూస్తున్నారు. అమ్మాయి నుంచి కట్టబెట్టేస్తున్నారు. ఒకరేదైనా బలహీనత ఉంది, చెడు అలవాటు ఉందని తెలిస్తే చిన్నగాతనే మారతాడులే, చిన్నగాతనే మార్చుకోమ్మా అని చెప్పి సింపుల్ గా వదిలేస్తా ఉన్నాం. అతనికి ఆస్తి ఉందా, ఇల్లుందా, అన్ని చూస్తున్నామే కానీ అతను ఒక విశ్వాసే కాదా అని తల్లిదండ్రులు చూడడం లేదు. దానివలన ఆ తర్వాత వాళ్ళు ఎంతగానో వెల చెల్లించవలసి వస్తుంది. తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు విశ్వాసి అయిన భర్తలను తీసుకొని రండి, విశ్వాసి అయిన భార్యల్ని తీసుకొని రండి. దానికోసం అవసరమైతే అబ్రహాము వలె రిస్క్ తీసుకోండి, ఎంత దూరమైనా సరే వెళ్ళడానికి. అబ్రహాము ఇస్సాకుకు తన చుట్టుపక్కల అనేక మంది కనాను స్త్రీలు, ఎంతో సౌందర్యము కలిగినటువంటి స్త్రీలు, ఇరుగు పొరుగు వారు ఉన్నప్పటికీ కూడా, లేదు నా స్వజనుల యొద్దకే వెళ్లి అక్కడి నుంచే నా కుమారునికి నేను భార్యని తెచ్చుకుంటానని చెప్పి అబ్రహాము తన పని మనిషిని పంపించాడు. రిస్క్ తీసుకున్నాడు. ఇక్కున్నటువంటి అన్ని జనాంగాన్ని ఇచ్చి వివాహం చేయడం అతనికి ఇష్టం లేదు. ఈవెన్ ఇస్సాకు కూడా యవనస్తుడుగా ఉన్నాడు, అందగాడిగా ఉన్నాడు, మరి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా పక్కన తన చుట్టూరు ఉన్నటువంటి కనాస్త్రీలను చూసి అతడు శోధించబడలేదు. పైగా వాళ్ళ నాన్న చెప్పిన సంబంధాన్ని చేసుకోవడానికి ఈవెన్ అమ్మాయిని చూడకముందే, ఎలా ఉంటుందో తెలీదు, తన హైట్ సరిపోతుందో లేదో తెలీదు, ఏం తెలీదు, బట్ అయినప్పటికీ నాన్న చెప్పాడు ఎస్ ఓకే. వాస్తవానికి అలా పని మనిషి వెళ్ళాడు అనుకుందాం వివాహం కొరకు, ఆ సమయంలో ఎలా ఉంటుందండి ఆలోచనలు, ఈ వెళ్ళిన అబ్బాయి ఎట్లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి తీసుకొస్తాడో, నా హైటు, నా కలరు, నాకు ఇలా కొన్ని ఆశలు ఉన్నాయి, అమ్మాయి ఇలా ఉండాలి ఇలా ఉండాలి, వీడికి ఎన్ని తెలుసో లేదో, వీడు ఎలాంటి అమ్మాయిని తీసుకొని వస్తాడో నాయన, మన మన ఆశలు వేరు, మన ఆలోచనలు వేరు, ఎలాంటి అసలు ఇన్ని టెన్షన్స్ ఉండాలి. కానీ ఇసాక్ ఏం చేస్తున్నాడు, ప్రశాంతంగా పొలంలోనికి వెళ్ళి ధ్యానం చేసుకుంటున్నాడంట. ప్రశాంతంగా ఉన్నాడు బికాస్ హీ డిపెండెడ్ అపాన్ హిస్ ఫాదర్ అండ్ గాడ్. కాబట్టి ఈరోజు ఎవరి బిడ్డలు, వివాహ వ్యవస్థలు చాలా దారుణంగా ఉండబోతున్నాయి, ఉంటున్నాయి కూడా. సో కాబట్టి ఇంకా వివాహం కాని వాళ్ళు మీరు ముందుగా జాగ్రత్త పడండి, ప్రార్థించండి, దేవుని అడగండి, ఒక విశ్వాసి అయిన భర్తను భార్యను ఇవ్వమని. ఇప్పుడు వివాహమైన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అటువంటి స్త్రీలారా, మీరు మీ స్వపరుషులకు లోబడి ఉండు. మీ స్వపరుషులకు ఎందుకు ఈ మాట స్ట్రెస్ చేయబడింది? మీ భర్తలకు లోబడి ఉండుటి అనంటే సరిపోతుంది కదా. స్వ అంటే ఏంటి? స్వపురుషులు అంటే నీ స్వంత భర్తకు. స్వంత భర్త అనే పదాన్ని ఎందుకు మెన్షన్ చేయబడింది అంటే, ఆ రోజుల్లో స్త్రీలు, ఈవెన్ ఈ రోజులోనే కాదండి, ఆ రోజుల నుంచి కూడా, ఈరోజు అదే ఇంటర్నెట్ వచ్చి పాడు చేసేసింది, సెల్ ఫోన్ వచ్చి పాడు చేసేసింది అని అనుకుంటున్నాం, కానీ పోతీఫరు భార్య ఏ ఇంటర్నెట్ చూసి శోధించబడింది? ఏ ఇన్స్టాగ్రామ్ చూసి ఆమె పరాయి పురుషుణ్ణి తన భర్తగా తనతో శారీరక సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంది? సో కాబట్టి మానవుడు స్వాభావికముగా పాపంలో పుట్టాడు, పాపంలో పెరిగాడు, కాబట్టి పాపపు స్వభావము మనిషిని ఆ రీతిగా వెంబడిస్తుంది. కాబట్టి సో వ్యభిచారం అనేటువంటిది ఆ రోజుల నుంచే ఉంది, ఆదిమం నుంచే ఉంది. సో కాబట్టి పేతురు స్పష్టంగా తెలియచేస్తున్నాడు, నీ స్వంత భర్తకు లోబడి యుండుడి. ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, పురుషునికి ఏమైనా ఆజ్ఞాపబడింది, నీ భార్యల్ని ప్రేమించండి. కానీ ఇక్కడ పేతురు ఇలా చెప్పల, మీ భర్తలు మిమ్మల్ని ప్రేమిస్తే వారికి లోబడి ఉండుడి అని చెప్పి అన్నాడా? లేదు. మీ భర్తలు మిమ్మల్ని గౌరవిస్తేనే వారికి లోబడి ఉండుడి అని చెప్పాడా? లేదు. మీ భర్తలు మీ అవసరాలన్నీ తీరుస్తూ ఉంటే అప్పుడు వారికి లోబడి ఉండుడి అని చెప్పి అన్నాడా? లేదు. మీ భర్తలు బాగా సంపాదించి డబ్బులు తీసుకొని వస్తేనే వాళ్ళకు లోబడి ఉండి అని చెప్పాడా? లేదు. అలా ఏం చెప్పలేదు. ఒకటే మాట, మీ స్వపరుషులకు లోబడి ఉండుడి, లోబడి ఉండుడి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లోబడి ఉండడం అంటే బానిసగా ఉండమనా? లోబడి ఉండమంటే బానిసగా ఉండమని కాదు, గౌరవించమని. అది మాటల్లో, ప్రవర్తనలో, నడవడికలో కొన్నిసార్లు అవసరమైతే వారి ఇష్టాలకి అనుగుణముగా. ఒకవేళ వాళ్ళు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, ఒకవేళ వాళ్ళు వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఒకవేళ వాళ్ళు అన్యులయ్యుండి నిన్ను విగ్రహారాధన చేయమని బలవంతం చేస్తూ ఉంటే, తాగొచ్చి నిన్ను హింసిస్తూ ఉంటే, అందుకోసమే పెళ్లి కాని వివాహ కాని స్త్రీలకు ముందుగా చెప్పింది, ప్రే ప్రభువా, నాకు ఒక విశ్వాసిని భర్తగా ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయండి, ప్రభువుని ముందుగా అడగండి. లేకపోతే ఇదిగో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. మరి ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి పరిస్థితులు తలెత్తిన వారు చేయగలిగింది ఏంటి? ప్రార్థన చేయడం. సార్ మీరు చాలా సింపుల్ గా చెప్పేశారు ప్రార్థన చేయడం అని. నేను చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా కానీ ఏం జవాబు లేదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, కేవలం ప్రార్థన చేస్తే సరిపోదు, లోబడి ఉండడం కూడా నేర్చుకోవాలి. ఎందుకనంటే ఆ రెండో వచనంలో ఉంటుంది, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, అంటే ఎవరి భర్తలైనను వారి వాక్యమునకు అవిధేయులైన వారైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. వాక్యము లేకుండానే. వాక్యము లేకుండానే అంటే అసలు ముందు వాళ్ళు చర్చికి వస్తే కదా వాక్యం వినడానికి. పాస్టర్ గారు ఒకళ్ళని ఇంటికి వస్తే ఆయన రాగాలు వీళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు కదా. సో వాళ్ళకి ఇప్పుడు వాక్యం ఎక్కడిది? పాస్టర్ గారు ఈరోజు సాయంత్రం విస్తింకి వస్తున్నాడు అని అంటే ఆయన రాకముందు ఆయన వస్తే ఎక్కడ మళ్ళీ ఈ విషయాలన్నీ మాట్లాడతాడని చెప్పి వీళ్ళు భయపడి ముందుగానే వెళ్ళిపోతున్నారు. ఎవరన్నా ఏమైనా వాక్యం గురించి చెప్తా ఉంటే నాకు చెప్పదు బ్రదర్ అని అనేస్తున్నారు. పోనీ చర్చికి వస్తున్నారా? చర్చికి రావడం లేదు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏ రీతిగా వాక్యం అందుతుంది? వాళ్ళకి వాక్యము ఎవరు? వాళ్ళు బైబిల్ చదవరు కదా, వాళ్ళు అవిధేయులు కదా. ఇప్పుడు వాళ్ళకి వాక్యం ఎవరు? యు ఆర్ ద లివింగ్ వర్డ్ ఫర్ దెమ్. వారికి నీవే వాక్యమయ్యున్నావు, వారికి నీవే వాక్యమయ్యున్నావు. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి. భయముతో అంటే ఇక్కడ ఎవరికి నువ్వు భయపడి? నీ భర్తకు భయపడా? కాదు కాదు, దేవునికి భయపడి. దేవునికి భయపడి నీవు చూపిస్తున్నటువంటి పవిత్ర ప్రవర్తన అంటే నీ భర్త నిన్ను తాగి కొట్టినా, నిన్ను హింసిస్తున్నా, నిన్ను వేధిస్తున్నా, నీవు మాత్రం పవిత్ర ప్రవర్తననే కనపరుస్తున్నావు. ఎందుకు కనపరుస్తున్నావు అంటే దేవునికి భయపడ్డావు కాబట్టి, దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడాలనుకున్నావు కాబట్టి. దేవుడు ఏం చెప్పాడు నీకు? నీ పరుషునికి లోబడి ఉండు అని అన్నాడు. సో కాబట్టి నువ్వు లోబడుతున్నా బ్రదర్. నేను అలా లోబడ్డం వల్ల నేను దెబ్బలు తింటున్నాను బ్రదర్. క్రీస్తునందు ప్రేమను దేవుడారా, జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు అన్నాడు, ఇఫ్ యు వాంట్ టు ఫాలో మీ, మీరు నన్ను వెంబడించాలనుకుంటే ప్రతి దినము మీరు మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. సిలువనెత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? వెల చెల్లించడమే. ఇక్కడ నువ్వు చెల్లిస్తున్న వెల ఏంటో తెలుసా? నీ భర్త నిన్ను అన్యాయంగా తిడుతున్నప్పుడు, అన్యాయంగా నిన్ను కొడుతున్నప్పుడు, అన్యాయంగా నీ మీద నింద వేస్తున్నప్పుడు. బహుశా నేను చెప్పేది మీకు కష్టంగా అనిపించవచ్చు, ఇబ్బందిగా అనిపించవచ్చు. మేమే ఎందుకు తగ్గాలి అని అనుకోవద్దు. పురుషుల గురించి కూడా మనం తర్వాత ధ్యానం చేద్దాం, ఇప్పుడు మీ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. సో కాబట్టి మీరు దాన్ని మనస్సును ఉంచుకోండి. దేవునికి భయపడి నువ్వు చూపించేటువంటి మంచి ప్రవర్తన ద్వారా అవిధేయులైనటువంటి వారిని వాక్యము లేకుండానే మీ నడవడి ద్వారా వారిని రాబట్టబడవచ్చునంట. అంటే వారిని దేవుని దగ్గర తీసుకొని రావచ్చంట. ఇది సాధ్యమేనా? కొంతమంది ఈ రీతిగా నడుచుకొని, తక్కువ సమయంలోనే తమ భర్తలను ప్రభు కొరకు సంపాదించుకున్నారు. ఇంకొంతమంది ఇంకా ఫైట్ చేస్తానే ఉన్నారు. నాకు తెలిసి మా అమ్మ మా నాన్న యొక్క రక్షణ కొరకు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఏం ప్రార్థన చేస్తూ ఉంటుంది. 25-30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తానుంటుంది. మా నాన్నకి అనుమానం, మా అమ్మని ఏదో ఒక మాట అంటుంటాడు. ఈవెన్ చిన్న వాళ్ళతో మాట్లాడినా గానీ ఏదో ఒక టక్కర ఒక మాట అనేస్తాడు. దానికి మీకు కోపం భయంకరంగా రేగిపోతుంది. ఇన్ని సంవత్సరాలైనా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదని చెప్పని ఈమె కూడా వెంటనే ఏదో ఒకటి మాట్లాడేస్తా ఉంది. కృష్ణానందపురమైనటువంటి దేవుని బిడ్డారా, కానీ మా నాన్న రక్షించబడలేదు, మమ్మ రక్షించబడింది. మమ్మ ప్రార్థన చేస్తా ఉంది, ప్రార్థన చేస్తానే ఉంది. జవాబు రాలా. కృష్ణానందపురమైన దేవుని బిడ్డారా, కొంతమందికి దేవుడు వెంటనే జవాబిస్తాడు, కొంతమందికి దేవుడు నిదానంగా జవాబు వస్తున్న సమయంలో దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. నువ్వు పవిత్ర ప్రవర్తన కలిగి లోబడుతున్నావా లేదా. కొన్నిసార్లు మనం మంచే చెప్పొచ్చు గాని చెప్పే విధానం సరిగా ఉండకపోవచ్చు. నాకు కూడా వివాహమైనటువంటి కొత్తల్లో దాదాపు 4 సంవత్సరాలు మేమిద్దరం మామూలుగా ఫైట్ చేసుకోలేదు. మా అమ్మ అనింది, వీరిద్దరూ కలిసి ఉంటారని, కలిసి కాపురం చేస్తారని నాకైతే నమ్మకం లేదు అనింది. అఫ్కోర్స్ నేను కూడా అలాగే అనుకున్నాను. ఎన్నోసార్లు ఏడ్చాను కూడా, ఒంటరికి వెళ్ళి కూర్చొని ఎందుకు చేసుకున్నానా, అసలు వివాహం చేసుకోకుండా ఎంత బాగుండేదో, అంతకుముందు పరిచర్లు ఎంత యాక్టివ్గా ఉండేవాడినో, ఇప్పుడు కనీస ఇతరులకు చెప్పలేని పరిస్థితి అని చెప్పి ఎన్నోసార్లు ఫ్రాంక్ గా చెప్తున్నాను. నెల్లూరు పెన్నానది దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడ్చుకున్నటువంటి దినాలు ఉన్నాయి. డైవర్స్ ఇచ్చేస్తే పోతుంది, అని చెప్పి అనుకున్నటువంటి రోజులున్నాయి, ఏడ్చినటువంటి రోజులున్నాయి. ఆ సమయంలో నిజం చెప్తున్నాను, ఈ లేఖన భాగాన్ని చదివిన తర్వాత నేను, ఏ లేఖన భాగాన్ని, మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును, ఇది భర్తగా నేను అప్లై చేసుకున్నాను. మన ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే మన భార్యలు, అంటే మన పురుషుల యొక్క నడవడి వలన భార్యల్ని రాబట్టబడవచ్చును. కానీ మీరు నమ్ముతారా, ఆ సమయంలో నాకేమనిపించిందంటే బైబుల్ అంతా కరెక్ట్ అయి ఉండొచ్చేమో కానీ ఈ వచనం మాత్రం 100% రాంగ్ అనుకునేవాడిని నేను. ఎందుకంటే నా జీవితంలో నేను చూడలేకపోయా, ఎందుకంటే నా జీవితంలో నేను చూడలేకపోయా, బైబుల్ అంతా కరెక్టే కానీ ఈ వచనం మాత్రం రాంగ్, ఇది రైట్ కాదు. వాక్యం లేకుండానే మానవుల వలన వాళ్ళు ఏ విధముగా రాబట్టబడతారు, దిస్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ అనుకున్నాను నేను. కానీ ఆ తర్వాత కొంతమంది జీవిత సాక్ష్యాలు నేను చదివాను, విన్నాను, వాళ్ళ జీవిత సాక్ష్యాలు చదివి వినిన తర్వాత ఆ తర్వాత నేను అర్థం చేసుకున్నాను, నిజంగా వాళ్ళు పవిత్ర ప్రవర్తన కలిగిన వాళ్ళై, మంచి ప్రవర్తన కలిగిన వారై, ఓపికతో సహనముతో వాక్యము లేకుండానే తమ జీవితం ద్వారానే తమ జీవితాలని ఒక లివింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లాగా చేసుకొని తమ తాగుబోతులైనటువంటి, క్రూరం కలిగినటువంటి, హింసించేటువంటి తమ భర్తల్ని మార్చుకున్నారు. తమ పిల్ల వెంకటరత్నం గారు రాసినటువంటి ఒక పుస్తకం, నా దేశం నా మతం, పండిట్ ధర్మ ప్రకాష్ శర్మ, వీలైతే ఆ సాక్ష్యాన్ని మీరు చదవండి. అతని జీవితం ఎంత భయంకరంగా, ఎంత దారుణంగా ఉండేదో, ఎంత దారుణంగా ఉండేదో, కానీ అతని భార్య ఒక క్రైస్తవురాలు, ఒక విశ్వాసి, ఎంతో ప్రేమతో, ఓపికతో, ఓర్పుతో, మంచి ప్రవర్తనతో పండిట్ ధర్మ ప్రకాష్ శర్మ గారిని ప్రభు కొరకు సంపాదించుకుంది. ఒక బ్రాహ్మణుడు, ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా హీరో, త్రాగుబోతు, ఒక వ్యభిచారి, ఈ అమ్మాయిని ఎంతగానో కొట్టాడు, హింసించాడు, కాళ్ళతో తనితే ముక్కులో నుంచి, నోట్లో నుంచి రక్తం వచ్చి పడేది. కానీ ఆ సమయంలో ఏమి మాట్లాడలేదట, మౌనంగా లేచి తుడుచుకొని మరలా వెళ్ళి ఏమండి కాఫీ కావాలా అని అడిగేదట. అది అతని గుండెల్ని బద్దలు చేసింది. అరే ఏంటిది, నేను ఎంత కొడుతున్నా, ఎంత హింసిస్తున్నా, కానీ ఈ అమ్మాయి ఇంకా నన్ను ప్రేమిస్తుంది ఏంటి. తర్వాత కొన్నిసార్లు ఆయన ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ఈ అమ్మాయి మోకరించి ఏడ్చి ఏడ్చి తన భర్త యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసేది. ఇది అతనికి అర్థం కాల, అర్థం కాలేదు, నేను ఇంత కొడుతున్నా, ఇంత హింసిస్తున్నా. కొన్నిసార్లట ఆయన మరొక స్త్రీని ఇంటికే తీసుకొని వచ్చి తన పడక గదిలోనికి తీసుకుని వెళ్తూ తన భార్యకి చెప్పేవాడట, మా ఇద్దరికి టీ రెడీ చేసుకొని తీసుకొని రాని. అంత క్రూరుడు, అంత క్రూరంగా ప్రవర్తించాడు. కానీ అమ్మాయి తలుపు బయట నుంచొని మోకరించి ప్రార్థన చేసేదట తన భర్త యొక్క రక్షణ కొరకు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సిలువునెత్తుకొని వెంబడించింది, వెల చెల్లించింది. చివరికి ఏ వ్యక్తి అయితే తన పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించాడో ఆ వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించుకుంది తన మంచి ప్రవర్తన, మంచి నడవడిక ద్వారా. కొన్నిసార్లు బహుశా మీరు మీ భర్తలకి చెప్పేది రైట్ అయి ఉండవచ్చు, కానీ చెప్పే విధానం రైట్ కాకపోయి ఉండవచ్చు. మీరు ప్రతి వారం అతని చర్చికి ఆహ్వానిస్తుండవచ్చు, కానీ ఆహ్వానిస్తున్న విధానం రైట్ కాకపోతుండవచ్చు. ప్రతిసారి మీరు కూర్చొని కొల్లబడుస్తూ ఉన్నారనుకోండి, నువ్వు మారో, నువ్వు ఎప్పటికీ ఇంతే, నువ్వు బతుకంతే, కానీ ఉపక్యమను ప్రార్థన చేస్తా ఉన్నావు, నువ్వు ఇలా ప్రవర్తించడం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా? చర్చికరా అని బలవంతం చేయొద్దు, ప్రేమతో ఆకర్షించు, ప్రేమతో మందిరానికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ అతను రాకపోతే, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అతను రావట్లేదండి అని కూర్చొని దిగులు పడ్డం కంటే ఆ వాక్యాన్ని నువ్వు ఇంటి దగ్గరే చెప్పు. ఈరోజు పాస్టర్ గారు సంఘంలో ఏ వాక్యం చెప్పారో ఒకళ్ళు చెప్తే వినడం లేదా? నీ జీవితం ద్వారా, నీ నడవడిక ద్వారా దాన్ని చూపించు. నేను చెప్తున్నది సులభం కాదని నాకు తెలుసు, ఎందుకంటే మీరు అనుకోవచ్చు అన్నా నువ్వు దూరంగా నిలబడి మాట్లాడడం కాదు, ప్రాక్టికల్ గా నువ్వు ఇక్కడ నిలబడితే అప్పుడు నీకు సిచ్యువేషన్ అర్థమవుతుందని. ఈ డైలాగ్ ఎందుకు చెప్పాను తెలుసా? నేను కూడా ఇలాగే అనుకున్నాను ఒకప్పుడు,
నాకు సీనియర్ సేవకులు ఎవరైనా ఇలాగే చెప్తూ ఉంటే నేను అనుకున్నాను, అన్న నువ్వు చెప్పినట్లు కాదు, నీ ఇంట్లో పరిస్థితి వేరు, నా ఇంట్లో పరిస్థితి వేరు, బల్లగుద్ది మరి చెప్పా నేను, నువ్వు నా స్థానంలో నిలబడితే అప్పుడు నీకు అర్థమవుతుందని చేసి మరి చెప్పేవాడిని. నువ్వు నా స్థానంలో నిలబడితే, అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు నాతో, తమ్ముడు ఎవరు ఏ స్థానంలో నిలబడినా వాక్యం ఎప్పటికీ మారదు, వాక్యం ఒకటే, వాక్యం మారదు. ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించిన విధానం, ఆ వాక్యాన్ని నువ్వు ప్రజెంట్ చేసేటువంటి విధానం ద్వారా. అంటే ఆయన అడిగాడు, నువ్వు నా స్థానంలో నిలబడి చూడు అని నేను అన్నప్పుడు, అంటే వాక్యం అబద్ధమా, వాక్యం అబద్ధమా, ఇది పరిశుద్ధాత్మ చేత లిఖించబడిందని నువ్వు నమ్ముతున్నావా? ఎస్, పరిశుద్ధాత్ముడి చేత లిఖించబడిందని నేను నమ్ముతున్నా. ఇది దేవుని వాక్యం నువ్వు నమ్ముతున్నావా? ఎస్, నేను నమ్ముతున్నాను. మరి ఇది దేవుని వాక్యం సత్యమని నువ్వు నమ్మినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది నీ మంచి నడవడిక వలన రాబట్టబడవచ్చునని. దెన్ వై యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్? అంటే ఇది తప్పు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? క్రీస్తునందు ప్రేమించినటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు నా ఆలోచన విధానాన్ని సరి చేసుకోవడానికి నేను ప్రయత్నం చేశాను. ఆ సమయంలో నాకు ఆ సేవకుడు ఇంకొక మాట చెప్పాడు, ఎదుటి వారిని మార్చడం చాలా కష్టం, కాబట్టి నిన్ను మార్చుకోవడం నీకు సులభం, అది నీ చేతుల్లో ఉంది, నువ్వే మారు అని అన్నాడు. అంటే నువ్వు చెప్పే విధానం మార్చుకో అన్నాడు, నువ్వు ప్రేమించే విధానం మార్చు అని అన్నాడు. సో చిన్నగా నాలో నేను మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నాను. ఆ తర్వాత అద్భుత రీతిగా మా కుటుంబం కట్టబడింది. ఈరోజు నేను చెప్పగలను ఈ వాక్యం సత్యము అని. మీరే కాదు, నేను కూడా ఒకప్పుడు కోపం వచ్చినప్పుడు కోపాన్ని అణుచుకోలేక తలుపులను కొట్టాను, ట్యాంకులను కొట్టాను, గోడలను కొట్టాను, ఎదుటి వ్యక్తిని కొట్టలేక. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. పోనీ ఆ రోజు నా భార్య అంతా చెడ్డదని కాదు, కానీ చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. ఎవరి ఈగో వాళ్ళకుంటుంది కదా, ఎవరి ఈగో వాళ్ళకుంటుంది, వాళ్ళు గెలవాలంటే జస్ట్ ఈ ఈగోని గెలుచుకోవడం కోసం నేనే నేనే నేనే. ఇక్కడే మేము చాలాసార్లు పొరపాటు చేసి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నాం, కానీ వాక్యానికి లోబడిన తర్వాత చాలా చక్కగా కుటుంబాన్ని కట్టుకున్నాం. ఇప్పుడు అర్థమైంది, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన, వాక్యము లేకుండానే తమ భర్తల నడవడి వలన ఎదుటి వ్యక్తిని రాబట్టబడవచ్చును. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మూడవ వచనం చదువుతాను, జడలు అల్లుకొనటయు, బంగారు నగలు పెట్టుకుంటయు, వస్త్రములు ధరించుకుంటయను, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. జాగ్రత్తగా గమనించండి, జడలు అల్లుకోవద్దు, బంగారు నగలు పెట్టుకోవద్దు, మంచి వస్త్రాలు ధరించుకోవద్దు అని చెప్పలా. ఈరోజు చాలా మంది ఈ వాక్యాన్ని పట్టుకొని అసలు కమ్మలు నగలు అన్నీ తీసేసి అలంకరణ తీసేసి ఒంటిగా తలచీరలు కట్టేసుకొని తల బట్టలు వేసుకొని తిరిగేస్తున్నారు. ఇక్కడ ఏది ప్రాముఖ్యమో దాన్ని విడిచిపెట్టేసాం, ఏది ప్రాముఖ్యం కాదో దాన్ని పట్టుకొని వేలాడుతున్నాం మనం, దాన్ని పట్టుకొని వేలాడుతున్నాం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, జడలు అల్లుకుంటా, బంగారు నగలు పెట్టుకుంటా, వస్త్రములు ధరించుకుంటా అని వెలుపడి అలంకారం మీకు అలంకారంగా ఉండక, అంటే దానికి ప్రాధాన్యతనివ్వద్దు, అసలు వేసుకోవద్దని కాదు, వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. నేను అందంగా కనిపించాలి, నేను ఒంటి నిండా నగలు ధరించుకోవాలి, నేను ఎదుటి వ్యక్తికి చాలా సౌందర్యంగా కనపడా, ఏముంది నేను పొగడాలి. డోంట్ కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్. నువ్వు వేసుకోవాలనుకుంటే వేసుకో, ఉంటే వేసుకో, నష్టం లేదు. కానీ ఎదుటి వ్యక్తిని చూసి ఎదుటి వ్యక్తిని మెచ్చుకోవాలని పొగడాలని ఆ దృక్పథం, దానికి నువ్వు కాన్సన్ట్రేషన్ ఇవ్వద్దు, దానికి సమయాన్ని వెచ్చించవద్దు. మరి దేనికి ఒకవేళ సమయాన్ని వెచ్చించాలి, దేని గురించి నువ్వు ఆలోచన చేయాలి, దేని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ నిలపాలి అంటే ఆ కింద రాయబడింది, సాధువైనట్టియు మృదువునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఇది ప్రాముఖ్యం. వీటిని దీన్ని విడిచిపెట్టేసి కేవలం తెల్లచీరలు తెల్లబట్టలు వేసుకొని నగల గిగలు అన్ని తీసి పడేసి పూలు తీసి పక్కన పడేసి సరిపోతుందా? అవి తీసేసిన వాళ్ళందరూ తప్పని కూడా నేను చెప్పడం లేదు, కానీ అది అదే ప్రాముఖ్యం కాదు అని చెప్తున్నాను నేను. అఫ్కోర్స్ నేను చెప్పడం కాదు, వాక్యం చెప్తుంది. అదే ప్రాముఖ్యం కాదు. మరి ప్రాముఖ్యం ఏంటి అని అంటే ధాతువుగా మృదువైన సాధువు అని అంటే, సాధువు అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ శరీరం మీద కంప్లీట్ గా ఇష్టం మొత్తాన్ని చంపేసుకొని ఉంటారు. వాళ్ళు కేవలం ఒక కాషాయ వస్త్రాన్ని ధరించుకుంటారు. వాళ్ళకి ఈ రోజు ఏం తింటామో అన్నది ప్రాముఖ్యం కాదు, ఈ రోజు ఏం తాగుతామో వాళ్ళకి అది ప్రాముఖ్యం కాదు. ఆ సమయానికి ఏదుంటే అది తినడం, దొరికితే తినడం, లేకపోతే అలాగే పస్తులుండి వెళ్ళిపోవడం. వాళ్ళు కనీసం చెప్పుల మీద కూడా వాళ్ళు ఆశ పెట్టుకోరు. చెప్పులు కూడా లేకుండా వాళ్ళు సామాన్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ చేతుల్లో కనీసం రెండు మూడు చేతలు రేపటికి ఎల్లుండికి ఆవులండికి ఏముండవు. ఉన్నటువంటి ఆ ఒక జత బట్టనే ఉతుక్కుంటారు, మళ్ళీ కట్టుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దాని ఉద్దేశం ఒక జత బట్టలతో ఉండమని కాదు, చెప్పులు లేకుండా తిరగమని కాదు, కానీ ఆ స్వభావాన్ని ధరించుకోవాలని. అంటే నీవు ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని ఆశల మీద నీ మనసును చంపుకోవాలి. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంతకు ముందు కూడా ఈ స్టేట్మెంట్ చెప్పాను, మరలా చెప్తున్నాను. అన్లెస్ అండ్ అంటిల్ యు కిల్ యువర్ ఓన్ విల్, యూ కెనాట్ ఫుల్ఫిల్ గాడ్స్ విల్. అన్లెస్ అండ్ అంటిల్ యు కిల్ యువర్ ఓన్ విల్, యూ కెనాట్ ఫుల్ఫిల్ గాడ్స్ విల్. నీ జీవితంలో నీ ఇష్టాన్ని చంపుకోకుండా దేవుని ఇష్టాన్ని నీ జీవితంలో ఎప్పటికీ నెరవేర్చలేవు. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలంటే నీ ఇష్టాన్ని చంపుకోవాలి. అందుకోసమే ఇక్కడ సాధువు గురించి, సాధువైనట్టు అనేటువంటి ఒక ఉదాహరణ గురించి వ్రాయబడి ఉంది. మృదువైనట్టున గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అంతరంగ స్వభావం, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంతరంగ స్వభావం ఎలా ఉండాలి? ప్రేమ, ఓర్పు, సహనము, తగ్గింపు, వినయము, విధేయత, క్రీస్తునందు ప్రేమ, వీటిని అలంకారముగా ధరించుకుంటే ఎంత కఠినాత్మున్నైనా సరే మార్చుకోవచ్చు అన్న గ్యారంటీ ఏంటి? యేసయ్యే మనకి ఎగ్జాంపుల్. యేసయ్య తాగుబోతుల్ని మార్చాడు, వ్యభిచారులను మార్చాడు, తిరుగుబోతుల్ని మార్చాడు. మరి వాళ్ళు యేసయ్యకి ఏం చేశారు? వాళ్ళు దూషించారు, అవమానించారు, హేళన చేశారు, వాళ్ళు ఎంతగానో దుఃఖ పెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అలంకారముగా ధరించుకున్నాడు. అనొచ్చు ఏసయ్య మా ఇంట్లో ఉంటే అర్థం అవుతుందని, కానీ ఏసయ్య కూడా కొరడాలతో కొట్టించుకున్నాడు. నిన్ను కొరడాలతో కొట్టారు లేదో నాకు తెలియదు, కానీ ఏసయ్యను కొరడాలతో కొట్టారు. నిన్ను వ్యవస్థగా చేశాడో నీ భర్త లేకపోతే నీ భార్య నాకు తెలియదు, కానీ ఏసయ్యను వ్యవస్థగా చేశారు. ఏసయ్య మీద నిందలేశారు, తిండిపోతున్నారు, తాగుబోతున్నారు, దయ్యములకు అధిపతి అని అన్నారు, పిచ్చి పట్టింది అని అన్నారు, నిజముగాను దైవకుమారి నిన్ను దిగిరా అని చెప్పానన్నారు, మొక్క మీద కేకరించి ఉమ్ము వేశారు, మొక్క మీద పిడుగుద్దులు గుద్దారు, కరడాలతో కొట్టారు, తల మీద ముండ కిరీటం పెట్టి ఇంకా బలంగా నొక్కారు, ఆహారం ఇవ్వకుండా రాత్రి అంతా అటు ఇటు తిప్పారు, కనీసం తాగడానికి నీళ్లివ్వలేదు, అంత రాత్రి చిత్రవద చేసి కొట్టి హింసించి మరుసటి రోజు అతని మీద చాలా బరువైనటువంటి చెక్క ముక్కను పెట్టి కొండ మీదకి ఎక్కించారు, ఆఖరికి తన చెమట కూడా రక్త బిందువుల కిందక కారే, అంతగా హింసించబడ్డాడు. అప్పుడు ఆయన చూపించినటువంటి గుణమేంటిది? మృదువైనటువంటి గుణము, మృదువైనటువంటి గుణము. క్రీస్తునందు ప్రేమించబడ్డారా, ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఏసయ్య భర్త, కిందుంది భార్య, భార్య భయంకరంగా కొట్టి హింసించి వ్యవస్థగా చేసి ఆకాశానికి భూమికి మధ్యలో శిలువలో వేలాడదీస్తా ఉంటే ఒక భర్తగా ఏసయ్య అంటున్నాడు, నా భార్య ఏం చేస్తుందో ఆమె ఎరగదు, ఆమెను క్షమించు. ఒకరు ఏసయ్య భార్య స్థానంలో ఉన్నారు, కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోమ సైనికులందరూ కూడా భర్త స్థానంలో ఉన్నారు, కొడతా ఉన్నారు. ఇప్పుడు ఏసయ్య భార్య స్థానంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, నా భర్త ఏం చేస్తున్నాడు, తను ఎరుగడు కాబట్టి అతన్ని క్షమించు. ఇస్ దిస్ నాట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్?
ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇంకెక్కడైనా చూడగలమా? ఏ దెబ్బ తగలకుండా ఆ మాట చెప్పలా. ఆయన ఇంతకంటే ఎక్కువ దెబ్బలు తిన్నాడు, అంతకంటే ఎక్కువ అవమానాల్ని పొందుకున్నాడు. ఒక భార్య స్థానంలో అప్పుడు ఆయన ఉండి అక్కడ ప్రార్థన చేశాడు అనుకుందాం. తన భర్త రోమ సైనికులు అత్యంత దారుణంగా చిత్రవధకు గురి చేస్తున్నారు. ప్రధాన యాచకులు తన స్వజనులు నా అనుకున్నటువంటి వాళ్లే, నా భర్త అనుకున్నటువంటి వాళ్లే, వాళ్ళు హింసిస్తూ ఉంటే ఏసై ప్రార్థన చేస్తున్నాడు, నా భర్త ఏం చేస్తున్నాడో ఎరుగడు ప్రభా, అతన్ని క్షమించు. అంటే బహుశా నన్ను ఇంత హింసిస్తున్న దాన్ని బట్టి ఒకరి మీద అతనికి శిక్ష తీసుకొని వస్తావేమో. వద్దు ప్రభా, ఎందుకో తెలుసా? ప్రేమ. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన అట్టి పరిస్థితుల్లో కూడా, తన్ని చంపుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రేమను చూపించాడు. ఏ సైనికాధికారి అయితే దగ్గరుండి చిత్రవధకు గురి చేయించాడో అదే సైనికాధికారి తన నోటితో ఒప్పుకున్నాడు, నిజముగా ఇతడు దైవ కుమారుడు. ఏ దొంగ అయితే అతన్ని దూషించాడో ఆ దొంగే అంగీకరించాడు, ఇతడు ఒక రాజ్యం ఉంది, ఆయన తిరిగి రాబోతున్నాడు అనని. తన మంచి నడవడిక వలన, తన మంచి గుణము వలన, తన సాధువైనటువంటి మృదువైనటువంటి గుణము ద్వారా అక్కడే ఆయన దాన్ని సంపాదించుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, జీసస్ ఈజ్ ద బెస్ట్ మోడల్ ఫర్ అస్. కాబట్టి భార్యలారా, సహోదరులారా, మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ఈ మాటలు నేను కఠినంగా మాట్లాడడం లేదు, కానీ ప్రభువుని మాదిరిగా తీసుకొని మీ భర్తలను మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. కష్టమే, ఎస్. వెల చెల్లించాలి, ఎస్, నిజమే. కానీ తప్పదు, మనము సిలువును ఎత్తుకుని వెంబడించడానికి పిలువబడినటువంటి వారము. సిలువును విడిచిపెట్టి వెంబడించడానికి కాదు, సిలువు నేను ఎత్తుకోనంటే కుదరదు, తప్పదు. మనం ఇష్టపడి చేసుకుందామో, తల్లిదండ్రులు బలవంతం మీద చేసుకుందామో, వాటెవర్ ఇట్ మే బి, బహుశా నువ్వు అనొచ్చు, అనయా నేను వివాహానికి ముందు ప్రార్థన చేశాను, దేవుణ్ణి అడిగాను, ప్రభా నీ యందు భయభక్తులు కలిగిన బిడ్డను నాకు ఈ ప్రభా నేను అడిగాను, బట్ అయినప్పటికీ ఎందుకు దేవుడు నాకు ఇలాంటి భర్తనిచ్చాడు? ఈ రోజు నేను ఎంత వేదన అనిపిస్తుంది, కనీసం నేను మందిరానికి కూడా వెళ్ళలేకపోతున్నాను, నేను అందరిలాగా నా ఇష్టాన్ని నేను చూస్ చేసుకోలేదు, నేను ప్రార్థన చేశాను, నా తల్లిదండ్రులకి అప్పగించాను, నా తల్లిదండ్రులు వివాహం చూసి నాకు చేశారు, మరి ఎందుకు ఏసై నాకు అన్యాయం చేశాడు, ఎందుకు ఏసై నాకు ఇలాంటి భర్తనిచ్చాడు అనే ప్రశ్న ఒకవేళ సహోదరి నీకుందా, అయితే నీకు జవాబు కూడా ఇక్కడే ఉంది. అదేంటి అనంటే, మంచి ప్రవర్తన ద్వారా, అంటే నువ్వు మంచి ప్రవర్తన కలిగిన దానివి, గాడ్ నోస్ దాట్ యువర్ గుడ్ క్యారెక్టర్, నువ్వు మంచి ప్రవర్తన కలిగిన దానివి సహోదరి. ఆ విషయం ఏసైకి తెలుసు. మరి ఎందుకన్నా ఎట్లాంటి పని చేశాడు? ఎందుకంటే అతడు మంచి ప్రవర్తన కలిగిన వాడు కాదు, అతడు కఠినాత్ముడు, అతడు క్రూరుడు. కానీ ఏసై అతను అలా చూడడం లేదు, అతడు ఒక నశించిపోతున్న ఆత్మగా చూస్తున్నాడు. అరే, ఆత్మ నశించిపోతున్న నరకానికి వెళ్ళిపోతున్నాడే, ఇతన్ని నేను సంపాదించుకోవాలి, ఎవరి దగ్గరికి పంపిస్తే ఈ వ్యక్తిని నా కొరకు సంపాదించుకోవచ్చు, ఇదిగో ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచి ప్రవర్తన కలిగి, మంచి నడవడిక కలిగి. అప్పుడు ఏసై అనుకున్నాడు, ఈ సహోదరి చాలా మంచి ప్రవర్తన కలిగింది, ఈ కఠినాత్ముణ్ణి, ఈ క్రూరుణ్ణి, తాగుబోతుని ఇదిగో ఈ సహోదరి దగ్గరికి పంపిస్తే ఆమె తన మంచి ప్రవర్తన ద్వారా ఈ వ్యక్తిని నా కొరకు సంపాదిస్తుందని నిన్ను నమ్మి ఆ వ్యక్తిని జీవితంలోనికి అనుమతించాడు. నీకు ఒక విషయం తెలుసా, ఆ వ్యక్తికి, నీకు ఆ వ్యక్తి కరెక్ట్ కాదేమో. ఈ మాట చాలా జాగ్రత్తగా విను, నీకు ఆ వ్యక్తి కరెక్ట్ కాదేమో, కానీ ఆ వ్యక్తికి మాత్రం నువ్వే కరెక్ట్. ఆ వ్యక్తికి మాత్రం నువ్వే కరెక్ట్, ఎందుకంటే నువ్వు దైవ భయం కలిగిన స్త్రీవి, నువ్వు ప్రార్థనా పరురాలివి, మంచి ప్రవర్తన కలిగిన దానివి, తత్ప్రవర్తన కలిగినటువంటి దానివి. నువ్వు మాత్రమే ఈ కఠినాత్మని మార్చగలవు అని నేను నమ్మడం కాదు, ఏసై నమ్మాడు, అందుకోసం అతని నీ దగ్గరికి పంపించాడు. కాబట్టి ఇంకొంచెం ఓపిక చేసుకొని ప్రార్థన చేసి మోకాళ్ళ మీద కొలబడి ఏసయ్య నీ మీద పెట్టిన ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా
ఆ వ్యక్తిని ప్రభు కొరకు సంపాదించి ప్రభు దగ్గర నిలబెట్టు. ఏసయ్యా, ఏ నమ్మకాన్ని అయితే నా మీద ఉంచి ఈ కఠినాత్మని, క్రూరిని, తాగుబోతుని, నన్ను చిత్రవద చేసేటువంటి వ్యక్తిని నా జీవితంలోకి అనుమతించావో, ఇదిగో ఈ వ్యక్తిని నీ కొరకు సంపాదించాను అని చెప్పి ఆ వ్యక్తి యొక్క ఆత్మని ఏసయ్య దగ్గర నువ్వు పెట్టగలిగితే, అప్పుడు ఏసయ్య నేను అంటాడు, శబాష్, బల నమ్మకమైన మంచి దాసురాలా. ఏసయ్య ఒక్కొక్కరికి కొన్ని తలాంతులు ఇచ్చాడు, వాళ్ళు ఎవరైతే రెట్టింపు చేశారో వాళ్ళని అప్రిషియేట్ చేశాడు. సో నీకిచ్చినటువంటి తలాంతు, ఇదిగో కఠినాత్ముడైనటువంటి నీ భర్తే, క్రూరుడైనటువంటి నీ భర్తే, నువ్వు దాన్ని రెట్టింపు చేయి ప్రార్థన ద్వారా, సహవాసము ద్వారా, కొంచెం ఓర్పు ద్వారా, అవసరమైతే కొన్నిసార్లు వెల చెల్లించడం ద్వారా. నువ్వు వెల చెల్లించిన ప్రతిసారి ఏసయ్య కూడా వెల చెల్లించాడని గుర్తుపెట్టుకో. ఆ రీతిగా చేసి ఆ వ్యక్తిని ప్రభు కొరకు సంపాదిస్తావా? ఈ వ్యక్తి ఇప్పుడు చెప్పడు, ఇప్పుడు నేను నానా మాట్లాడుతాడు, నానా నిందలేస్తాడు నీ మీద, కానీ తర్వాత ఏమంటాడు తెలుసా? తర్వాత ఏమంటాడు తెలుసా? ఆమెకి నేను రైట్ కాదు, కానీ నాకు మాత్రం ఆమె రైట్. ఆమె నా జీవితంలో లేకుండా ఉనంటే ఈరోజు నా బతుకు ఎలా ఉండేదో. కాబట్టి సహోదరి, దేవుడు నీకు పనప్పగించాడమ్మా, బాధ్యతను అప్పగించాడమ్మా. పారిపోవద్దు, తిట్టుకోవద్దు, తనుక్కోవద్దు, దేవుని మీద అలగద్దు. ఆయన నమ్మి నీకు పని అప్పగించాడు. ఇంకొంచెం ఓపిక పట్టి ప్రార్థన చేసి మంచి నడవడిక ద్వారా నీ భర్తను ప్రభు యొద్దకు నువ్వు రాబట్టబడవచ్చును. కాబట్టి కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ టు విన్ యువర్ హస్బెండ్. ఇది భర్తలకు కూడా వర్తిస్తుందండి, ఇది భర్తలకు కూడా వర్తిస్తుంది. ఒకరిని భార్య అలాగే ప్రవర్తిస్తూ ఉంటే, ఒకరిని భార్య అలాగే ఉంటే, ఎందుకు ప్రభా ఇలాంటి వ్యక్తిని నాకు జీవిత భాగస్వామిగా ఇచ్చావు? ఈమె రాకముందు ఎంత చక్కగా ప్రార్థనలో ఉండేవాడిని, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ఇలా అయిపోయింది అనుకోవద్దు. ఆమెకి నీకు ఆమె రైట్ కాకపోవచ్చేమో, కానీ ఆమెకు మాత్రం నువ్వే రైట్ పర్సన్, నువ్వే రైట్ పర్సన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. సాధువైనట్టి మృదువైనట్టి నేను గుణమును అక్షయాలంకారముగా మీ హృదయం అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. పురుషులారా, మనం కూడా ఇలాంటి స్వభావాన్ని, గుణలక్షణాలని అలంకారముగా ధరించుకుంటే అది ఎంత మంచిది! అది దేవుని దృష్టికంట విలువ, మిగుల విలువ గలదట. విలువ గలది అంటే సరిపోయింది కదా, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఏంటది? ఇదిగో మంచి స్వభావము, అంతరంగ స్వభావమును అలంకారంగా ధరించుకోవడం అనేటువంటిది. ఓర్పు, సహనము, నెమ్మది, తగ్గింపు, వినయము, వీటిని అలంకారంగా ధరించుకోవడం దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. కాబట్టి ఈరోజు పాడైపోతున్నటువంటి కుటుంబ వ్యవస్థలను మరలా తిరిగి నిర్మించుకోవడానికి, కట్టుకోవడానికి ఇలాంటి అలంకారంను, హృదయం అలంకారంగా మనం ధరించుకుందావా? ఈరోజు అన్యుల కుటుంబాలే కాదండి, క్రైస్తవ కుటుంబాలు కూడా విడాకుల వరకు వెళ్తా ఉన్నాయి. చిన్న చిన్న విషయాలకి కూడా, పెద్ద పెద్ద విషయాలకి వెళ్తున్నాయి, చిన్న చిన్న విషయాలకి కూడా. అసలు ఇంకొక విషయం ఏంటంటే, అసలు వీళ్ళిద్దరి మధ్యలో మన ఇద్దరిని కూర్చోబెట్టి అసలు ఏంటి మీ ఇద్దరి మధ్యలో సమస్య, వీళ్ళిద్దరి మధ్యలో సమస్య ఉండదు. మరి ఎక్కడ సమస్య వచ్చింది? వాళ్ళమ్మనేదో అన్నాడని, వీళ్ళమ్మనేదో అనిందని. అంటే థర్డ్ పర్సన్, వెన్ థర్డ్ పర్సన్ ఎంటర్స్, కానీ వ్యక్తిగతంగా పర్సనల్గా ఇద్దరికి ఏమన్నట్టు ఏమీ లేదు, కానీ ఇద్దరికి ఏముందంటే అహం ఉంది, ఈగో ఉంది, వై షుడ్ ఐ డౌన్, నేనెందుకు తగ్గాలి, నేనెందుకు తగ్గాలి. దీని ద్వారానే నేను అంటాను, ఎవరో ఒకరు తగ్గాలి, ఎవరో ఒకరు తగ్గాలి, అప్పుడే కుటుంబం కట్టబడుతుంది, అప్పుడే కుటుంబం నిలబడుతుంది. చివరికి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎవరో ఒకరు తగ్గాలి. ఎవరు తగ్గాలి? ఎవరు తగ్గాలి? పురుషుణ్ణి. నేనెందుకు తగ్గాలి? నేను మగాణ్ణి, నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నా, నేను సంపాదిస్తున్నా, నేను తీసుకొచ్చి పెడితే మీరందరు తిని బతుకుతున్నారు, కాబట్టి నేను చెప్పిందే మీరు వినాలి, నేనెందుకు తగ్గాలి? ఇప్పుడు స్త్రీ అనుకుంటుంది, ఏం ప్రతిసారి మేమెందుకు తగ్గాలి? ఏం మీరు తగ్గకూడదు, ఒకసారన్నా ప్రతిసారి మేమే తగ్గాలా? ప్రతిసారి మేమే ఒక అడుగు వెనక్కి వేయాలా? లేకపోతే ఒకరు సంపాదిస్తున్న వాళ్ళ అయితే, ఏ నేను మాత్రం సంపాదించడం లేదా, నేను మాత్రం నీకు ఇలా ఉద్యోగం కలడం లేదా, నా వెనకాల కుటుంబం లేదా, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదా, నేను వెళ్తే మళ్ళీ నా తల్లిదండ్రులను బంగారంగా చూసుకోలేరా? వై షుడ్ ఐ కెప్ డౌన్, వై షుడ్ ఐ పుట్ మై స్టెప్ డౌన్? నేనెందుకు తగ్గాలి? ఇప్పుడు నేను మీకు జవాబు చెప్పాలి, ఎవరు తగ్గాలని? కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. భర్త నువ్వు తగ్గు అనంటే భార్య కోపం, భార్య నువ్వు తగ్గు అంటే భర్త కోపం. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? అందుకే ఇలా చెప్తా తప్పించుకోవడానికి. ఏం చెప్తానంటే, మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నారో వాళ్లే ఒక స్టెప్ తగ్గండి. మీ ఇద్దరిలో ఎవరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారో, ఎవరు తృప్తిగా తినాలనుకుంటున్నారో, ఎవరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారో, ఎవరు బీపీలు షుగర్లు తెచ్చుకోకూడదు అనుకుంటున్నారో టెన్షన్స్ పెట్టుకొని వాళ్లే తగ్గండి, వాళ్లే తగ్గండి. ఇంకా చెప్పాలంటే, మీ ఇద్దరిలో ఎవరెక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తే, ఎవరెక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తే వాళ్ళు తగ్గండి. ఇప్పుడు పోటీ పడండి, ఇప్పుడు పోటీ పడండి. నువ్వు దేవుని ఎక్కువ ప్రేమిస్తావో, ఆయన ఎక్కువ దేవుని ప్రేమిస్తాడు. ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు ఈ మాటలు వింటూ ఉంటే, ఒకవేళ మీ ఆయన నీకు వచ్చి క్షమాపణ చెప్పకముందే నువ్వే వెళ్ళి క్షమాపణ చెప్పి, మీ ఆవిడ వచ్చి నీకు సారీ చెప్పకముందే నువ్వే వెళ్ళి సారీ చెప్పేసే, రుజువు చేసుకో, నీకంటే నేనే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఈ రోజు వాక్యానికి నేనే లోబడతానని. క్షమించమని కోరడం చాలా మంది చిన్నతనంగా భావిస్తారండి, క్షమించమని కోరడం చాలా మంది చిన్నతనంగా భావిస్తారు. కానీ అది చాలా గొప్పతనం, అది అందరూ చేయలేరు. క్షమించమని చెప్పడానికి కూడా గట్స్ కావాలి తెలుసా? అందరూ చేయలేరు ఆ పని. తన ఇష్టాన్ని చంపుకోగలిగినటువంటి వాళ్ళు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలని తీర్మానం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలరు. వాళ్ళని వాళ్ళు పరిపూర్ణంగా తగ్గించుకొని ఏసయ్యెళ్ళి ఏ శిష్యుడైతే తన్ని అప్పగించబోతా ఉన్నాడో, ఏ శిష్యుడైతే తన్ని మోసగిస్తున్నాడో, ఏ శిష్యుడైతే తనకి తన ఎదుట ఒక చీటర్ లాగా నిలబడ్డాడో, ఏసయ్యెళ్ళిని వాని పాదాలు పట్టుకుని వాని కాలు గడిగాడంట. వాని పాదాలు పట్టుకొని వాని కాలు గడిగాడట. వాట్ అ బెస్ట్ ఎగ్జాంపుల్! జీసస్ ఈజ్ అవర్ రోల్ మోడల్ యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆయన అన్ని విషయాల్లో హీఈస్ ద బెస్ట్ రోల్ మోడల్. సో కాబట్టి దేవుని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తే వాళ్లే ముందుగా వెళ్ళి సమాధాన పడండి, క్షమించమని కోరండి, కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరో ఒకరు తగ్గితేనే కుటుంబాలు కట్టబడతాయి. ఒకవేళ నీలో తప్పిదం ఉంటే నిన్ను సరిచేసుకో, నిన్ను సరిచేసుకో. నీలో ఉన్న లోపాన్ని ఏంటో సరిచేసుకో. నువ్వు చెప్పే విధానంలో ఎక్కడైనా లోపం ఉందేమో సరిచేసుకో. నువ్వు మాట్లాడే విధానంలో ఎక్కడైనా లోపం ఉందేమో సరిచేసుకో. అఫ్కోర్స్ నువ్వు ప్రేమను చూపిస్తున్నావు, ఆ చూపించే ప్రేమ విషయంలో కూడా ఇంకా ఎక్కడైనా లోపం ఉందేమో సరిచేసుకో. క్రీస్తునందు ప్రేమించబడ్డారా? ఈ రీతిగా మనం చేయగలిగితే కుటుంబాల్ని కట్టుకోవడం సాధ్యమవుతుంది. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమను తాము అలంకరించుకునిది. ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు నియోగ్యముగా నడుచుకొనచ్చు, ఏ భయమునకు బెదరకయ్యున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అబ్రహాముకే కాదు పిల్లలగేయేది, సారాకు కూడా పిల్లలగుదురు అంట. మన అబ్రహాము సంతానం పిల్లబడుతున్నా కదా, సంతానం అని కూడా పిలువబడతారు. స్త్రీలారా, ఈ ఆధిక్యత మీకు ఇవ్వబడింది. పురుషులకి అబ్రహాము ఒక రోల్ మోడల్ గా ఎలా ఉన్నాడు విశ్వాస విషయంలో, భార్య విషయంలో తారా ఒక రోల్ మోడల్ గా నిలబడిందంట. తన భర్తను కూడా, ఏరా ఏమయ్యా ఏందయ్యా, లేకపోతే ఓ అబ్రహామా ఓ అబ్రహామా అని పేర్లు పెట్టి పిలవలేదట. అతనికి లోబడి అతన్ని ఒక యజమానుడిగా భావించింది. సంఘమునకు క్రీస్తు యజమానుడు, భార్యకు భర్త యజమానుడు. ఇది దేవుడు నియమించిన చట్టం, దాన్ని నువ్వు నేను కాదనలేం. యజమానుడు అన్నంత మాత్రాన యజమానుడైనటువంటి వాడు తన భార్యను బానిసగా చూడాలని కాదు అక్కడ ఉద్దేశం. నువ్వు యజమానుడుగా అతన్ని గౌరవించి నువ్వు లోబడు. మరి నువ్వు యజమానుడు అనుకుంటున్నప్పుడు భర్త ఏం చేయాలి? ఆ విషయాల్ని మనం వచ్చే వారంలో మనం ధ్యానం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనమిట్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్ష వారికి అప్పగిస్తున్నాను.